Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారి విచిత్రం కార్యక్రమం December 7, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి ఇవాళ మామూలుగా ఎవరైనా సరే ప్రతి వ్యక్తికి ఒక జ్ఞాపకం ఉంటుంది. అది మంచైనా చెడైనా, తీపి జ్ఞాపకమైనా చేదు జ్ఞాపకమైనా, బట్ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. గతం ఎంతో మధురం అంటారు, నిజంగానే ప్రతిసారి గతం మధురంగానే ఉండాలని లేదు, బట్ చాలాసార్లు ఈ విషయం మీదే ఎంతోమంది వాళ్ళ పాత జ్ఞాపకాలు అన్నింటినీ నెమరు వేసుకుంటూ ఉంటారు. అండ్ చాలాసార్లు వాటిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఎవరికైనా సరే ఆ గతంలో చేదు గనక ఉంటే ఎంత త్వరగా వెళితే అంత తొందరగా మర్చిపోవడం మంచిది అని కూడా చెప్తూ ఉంటారు. దానికే మనము చేంజ్ ఆఫ్ ప్లేస్ అని ఎక్కడికైనా వేరే చోటికి వెళితే కాస్త ఆ వాతావరణం మార్పు వల్ల కొంచెం బాగుంటుందని చెప్తూ ఉంటాం. అసలు కొంతమందికి ఎప్పుడో వాళ్ళ వాళ్ళు ఏదో చేసినటువంటి ఒక చిన్న విషయం కూడా గుర్తుండిపోతూ ఉంటుంది. ఎప్పుడో వాళ్ళ పక్కింటి వాళ్ళ ఆడపడుచు తోడుకోడలి పిల్లల విషయంలో జరిగిన ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ కానీ, ఆ రోజు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తేనో లేకపోతే ఏదైనా ఒక సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా జరిగితేనో, ఇలా ఏదైనా సరే ఎప్పుడో చిన్న చిన్న విషయాలు ఏదో కొన్ని ఏళ్ల తరబడి ఎప్పుడో జరిగినవి కూడాను వాళ్ళకి ఇప్పటికి కూడా గుర్తుంటాయి. ఓ 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం కూడా అది గుర్తుండడం మంచా చెడా అన్నది పక్కన పెడితే, అప్పుడు వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను అలా ఇప్పుడు వాళ్ళకి నేను ఎంటర్టైన్ చేయను, లేకపోతే ఇంకొకటో ఏదైనా ఎప్పటిదో గుర్తుపెట్టుకొని దాన్నే పట్టుకొని వెళ్ళాడడం ఎంతవరకు కరెక్ట్? గతం ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. అందులో చెడు అంటే చేదు ఏదైనా జరిగిందనుకోండి, దాన్ని మనము దాంట్లో ఉన్న ఎసెన్స్ని తీసుకోవాలి, అంతే కదా. అలా ఎసెన్స్ని తీసుకోకుండా అలా జరిగిందని పద్దాగా మనం దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నామనుకోండి, ఏం జరుగుతుంది? ఆరోగ్యం పాడవుతుంది. అసలు ఇప్పుడు దాని గురించి ఎందుకు వచ్చింది అని అంటారా? చెప్తాను. మా కొలీగు ఒక అమ్మాయి, పాపం చాలా డీప్ డిప్రెషన్లో ఉంది. ఏమైంది అని అడిగితే తన గతాన్ని నెమరు వేసుకుంటూ ఏదో చెప్పింది. సరే, అది తన పర్సనల్ విషయం కాబట్టి నేను దాన్ని అందరితో పంచుకోలేను, బట్ ఏంటంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయి ఆ గతాన్ని ఇంకా అలాగా క్యారీ చేస్తుంది కాబట్టి ఇంత బాధపడుతుంది. ఇలా కాకుండా మేబీ కొంచెం గనక తను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా, లేకపోతే అందులో ఏదైనా సరే ప్రతి దాంట్లోనూ మంచి చెడు ఉంటుంది, కేవలం దాన్ని ఒక పాఠం కింద తీసుకుని ముందుకు కనుక వెళ్ళిపోయి ఉంటే మేబీ ఇంత బాధపడేది కాదు కదా అనిపించింది. అదే విషయం చెప్పాను. నీకు చెప్పడానికి చాలా ఈజీ, కానీ నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు వెన్నెలా అని చెప్పి తను అంటూ ఉండింది. నేను ఒప్పుకుంటాను, చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్టుగా నేను చెప్పడం నేను చెప్తాను, ఎందుకంటే ఆ పొజిషన్లో నేను లేను కాబట్టి. కానీ ఆ పొజిషన్లో నేను ఉన్నా ఇదే చెయ్యాలి అన్నటువంటి ఒక పరిస్థితి ఏదైతే నాకు ఆల్రెడీ ఒకసారి జరిగింది, అనుభవం అయింది, అందుకని నేను దాన్ని బట్టి చూసుకుంటే కనుక అరే ఇది కరెక్టే కదా అని నాకు అనిపించి నేను చెప్పాను. ఆఫ్కోర్స్ ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు అప్పుడు అది ఆలోచించడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పదు. ఎంతసేపు సరేలే ఎదురుగా ఉన్నవాళ్ళు ఎన్నైనా చెప్తారు, నీళ్ళలో లోతు దిగి తెలిసిన వాళ్ళకి కదా తెలిసేది అని అనుకుంటారు. ఆ బాధలో ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. కాబట్టి నేను ఆ విషయం మీద పెద్ద ఏమంత ఇదవ్వలేదు, కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా అండే ఉంటారు కదా అని అనిపించి ఒక్కసారి వాళ్ళందరికీ కూడా సాంత్వనం ఇద్దాము, వాళ్ళకి కూడా ఒక రిలీఫ్ ఇద్దామన్న ఉద్దేశంలో ఇవాళ దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దీనికి బెస్ట్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్ నేనే. నేను చాలా బాధపడ్డాను గతం గతహా అని ఊరుకోకుండా దాని గురించి. అసలు ప్రతిసారి అంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఒక చిన్న విషయం వచ్చినా కూడాను అబ్బాచి ఇలా జరిగింది ఇలా జరిగింది, అప్పుడు నేను అలా చేయకపోయి ఉంటే ఎంత బాగుండేది అని ఎన్నిసార్లు అనుకున్నాను. సరే మా కొలీగ్ది అంటే తన పర్సనల్ విషయం కాబట్టి నేను దాని గురించి మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడను, కానీ నా విషయం అయితే కనుక నేను మాట్లాడగలను, ఎందుకంటే నాకు మీతో ఎటువంటి దాపరికాలు ఏం లేవు కాబట్టి నేను ఏ విషయంలో ఇలా అదే తలుచుకుని బాధపడుతున్నాను అనేది చెప్తాను. అలాగే అసలు ఇలా తలుచుకుంటూ ఉండిపోవడం వల్ల ఎంత దారుణంగా ఉంటుంది లైఫ్, అసలు ఇంకా మనము పురోగతి అనేది అసలు కనపడదు, ఎందుకంటే అలా జరిగింది చి అలా అవ్వకుండా ఉంటే బాగుండేది అలా అవ్వకుండా ఉంటే బాగుండేది అని ప్రతిసారి మనం ఇలా అనుకోవడము బాధపడటంలోనే మనం ఉండిపోతాం తప్ప అందులో నుంచి బయటికి రాలేము. దానివల్ల కన్స్ట్రక్టివ్గా ఏం జరగదు. ఇంకా ముందరికి వెళ్ళిన కొద్దీ అసలు ముందరికి వెళ్ళడానికి అడుగే పడదు ఫస్ట్, ఒకవేళ పడినా కూడాను ప్రతిసారి వెనక్కి లాగుతూ ఉంటుంది లాస్ట్ టైం లాగే జరుగుతుందేమో అని. ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, హనీ ఐ ఫర్గాట్ టు డక్ అని చెప్పి, అంటే తల వంచి ఇలా దెబ్బని తప్పించుకోవడం మర్చిపోయాను అని ఒక వ్యక్తి వాళ్ళ ఆవిడతో అంటున్నటువంటి ఈ ఒక ఫేమస్ కోట్గా మారింది ఈ లైన్. అసలు అది ఎవరన్నారు, అది ఎందుకంత ఫేమస్గా మారింది, ఇలాంటివన్నీ చెప్తాను. కానీ దానికన్నా ముందు ఏంటంటే నేను అసలు ఏ విషయంలో ఇంత రిగ్రెట్గా అంటే పాస్ట్ని కూడా తలుచుకుని అరే ఇలా అవ్వకుండా ఉండాల్సింది ఇలా అవ్వకుండా ఉండాల్సింది అని, కనీసము ఇప్పటికి కూడా చెప్పాలంటే ఫ్రాంక్లీ 6 నెలలు అని చెప్దాం అనుకున్నాను, కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పటికి కూడా నాకు ఆ అంబియన్స్ చూసిన అంటే అటువంటి సిచ్యువేషన్ ఒకటి ఏదైనా చూసిన నాకు ఏంటో ఒక రకమైన బాధ, సింకింగ్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది, అంటే గుండెంత బరువు ఎక్కుతుంది, ఛా ఏంటిది అని అనిపిస్తూ ఉంటుంది. అసలు అది సిచ్యువేషన్ ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మది ఉయ్యాల ఊగింది అనగా
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వైలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
ముంగిట నాడర మోహనాకార
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ముందు నేను ఏ పాస్ట్ని తలుచుకుని, ఏ అంబియన్స్ని తలుచుకుని బాధపడుతూ ఉన్నాను, చాలా ఎక్కువగా బాధపడేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గింది, బట్ అది వరకు అయితే చాలా ఎక్కువ బాధపడ్డాను. ఇంతకీ అది ఏంటి అనే కదా చెప్తున్నాను. నేను ఎంఏకేకి సెలెక్ట్ అయ్యాను, అంటే చిరంజీవి సీజన్ కాకుండా దానికన్నా ముందు నాగార్జున సీజన్లో నేను సెలెక్ట్ అయ్యాను. అసలు సెలెక్ట్ అవ్వకపోతే ప్రాబ్లమే లేదు, ఓకే, ఏముందిలే అని అనుకోవచ్చు. సెలెక్ట్ అయ్యి అంటే మామూలుగా ర్యాండమ్గా ముందు ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే కనుక ర్యాండమ్ సెలెక్షన్ ఒకటి జరుగుతుంది కదా, అలాంటి దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత 3 క్వశ్చన్స్ నాకు ఫోన్ చేసి మళ్ళీ అడిగారు. అడిగినప్పుడు ఓకే, ఆ 3 క్వశ్చన్లు కూడా కరెక్ట్గా ఆన్సర్ చెప్పాను. ఆ తర్వాత 5 క్వశ్చన్లు అడిగారు ఫోన్లోనే, అది కూడా నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్పాను. అబ్బా ఏంటి ఇంత కష్టమైన కూడా బాగానే చెప్తున్నానే అని అనిపించింది. ఓకే గుడ్ అనుకున్న తర్వాత 1 ఫైన్ డే, ఒక 20 డేస్ తర్వాత, 1 మంత్ తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మీరు షూటింగ్కి రావాల్సి ఉంటుంది అని చెప్పారు. అప్పుడు కూడా ఓకేలే, ఏదో ఈ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఇంకా అది ఒకటి ఉంటుంది కదా ముందు, సో అది అయిపోయిన తర్వాత కదా, అది కూడా ఏంటి అందులో ఆ సెకండ్ ఏజ్ని బట్టి చూసుకుని ఎవరు ఎక్కువ తొందరగా ప్రాంప్ట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళనే కదా పిలిచేది, అందులో ముందు మనం ఫైనల్ అవ్వాలి కదా అనుకున్నాను. అప్పుడు కూడా టెన్షన్ పడలేదు. సరే అది జోడీ రౌండ్స్ ఉన్నాయి, సో వెళ్ళాం నేను మా ఆయన. వెళ్ళిన తర్వాత సరే ఈ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్లో ఫస్ట్ 2 సార్లు నేను సెలెక్ట్ అవ్వలా. వాళ్ళు సెలెక్ట్ అవ్వనప్పుడు ఎవరైతే ఇప్పుడు 10 మందిలో నేను ఉన్నాను, కానీ నేను హాట్ సీట్కి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఎవరైతే పిలుస్తారు కదా, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని పిలిచారు, కూర్చోబెట్టారు. అది ఎంత టెన్షన్గా ఉంటుంది అసలు, ఒక కెమెరా మన వైపు ఫేస్ చేస్తున్నప్పుడు, ఒక పెద్ద స్టార్ నాగార్జున లాంటి ఒక హ్యాండ్సమ్ స్టార్ ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందన్నది అప్పుడు నాకు అర్థమైంది. సరే ఓకే అనుకున్నాను. ఇహ దడదడదడదడలాడుతుంది. ఫాస్టెస్ట్ ఫింగర్లో నేను అసలు 2-3 సార్లు కూడాను నేను సెకండ్లో థర్డ్లో ఉన్నానేమో, కానీ సెకండ్లో థర్డ్లో కూడా 2 సార్లు అయితే లేను, అసలు ఒక క్వశ్చన్కే ఉన్నాను 3 క్వశ్చన్స్లో. సరే మొత్తానికి ఎవరో 2 ముగ్గురు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళందరూ హాట్ సీట్లో కూర్చున్నారు, వాళ్ళ ఆన్సర్లు చెప్తున్నారు. ప్రతిరోజు షూట్ అయిపోగానే నాగార్జున అందరి దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఓకే థర్డ్ రోజు, ఇంకా అదే రోజు లాస్ట్, అంటే ఇంకా ఆ సీజన్కి, ఆ సీజన్ కాదు ఆ వీక్కి అంత వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ వీక్ దీనికి ఒక 10 మంది మళ్ళీ కొత్తగా జాయిన్ అవుతారు. ఇహి ఇవాళ కాకపోతే ఇక మనం వెనక్కి వచ్చేయడమే, సర్దుకో సాయరం. అయితే ఆ థర్డ్ రోజు చాలా కష్టం మీద మొత్తానికి ఫాస్ట్గా పెట్టాలి అనో మరి ఆ పట్టుదలో మరి ఏంటో తెలీదు, మొత్తానికి టాప్లో వచ్చాను, హాట్ సీట్కి సెలెక్ట్ కూడా అయ్యాను. ఎస్ అయ్యాను. అయిన తర్వాత ఇక్కడే భయ్య అసలు ట్విస్ట్. అయిన తర్వాత వాళ్ళు మామూలుగా ఇలా మాక్ అది ఇది అన్నీ చేస్తూ ఉంటారు కదా, అంటే వీళ్ళకి భయం పోగొట్టాలన్న ఉద్దేశంలో వాళ్ళు మాక్ చేస్తూ ఉంటారు. అంటే నాగార్జున వచ్చే ముందు వీళ్ళు మామూలుగా కూర్చోబెట్టి ఇలాగా మీరు కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి, ఇలా ఎదురుకుండా వాళ్ళు కూర్చుంటారు, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు స్క్రీన్ ఎలా చూస్తారు ఏంటి ఇవన్నీ కొద్ది ప్రాక్టీస్ అవుతుందని అందరికీ అట్లా చెప్తూ ఉంటారు. ఎవరైతే హాట్ సీట్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే చెప్తారు. ఆ రోజు ఏమైంది, కొంచెం తొందరగా వెళ్లాల్సి వచ్చింది, నాగార్జున తొందరగా వెళ్ళాలో మరి ఏమో తెలియదు. మొత్తానికి మాకు మాక్ జరగల, సరే జరగకపోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి కూర్చోవడమే ఇంకా సరే కూర్చున్నాం. డైరెక్ట్గా ఎటువంటి మాకు లేకుండా కూర్చున్నసరికి దడదడదడదడలాడిపోతుంది. మీరు నమ్మరు, ఆ టెన్షన్లో చిన్న చిన్న క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ చెప్పలేకపోయాం. మామూలుగా ఎన్నెన్నో ఆర్టికల్స్ ఎన్నెన్నో పుస్తకాలు చదివే నేను, అంటే నేను ఏదో పెద్ద విజ్ఞాన ఖని ఎన్సైక్లోపీడియా నడిచే గూగుల్ అని నేను చెప్పట్లేదు. చిన్న చిన్న క్వశ్చన్స్ అవి ఎవరైనా ఆన్సర్ చేయగలరు అన్నట్టుగా ఉన్నాయి, అలాంటివి కూడా నేను చెప్పలేకపోయాను. అయితే నేను మీకు అది వరకు చెప్పాను లేదో నాకు గుర్తులేదు, కానీ నేను ఒక 5 పిల్లల్ని చదివిస్తున్నాను. సో ఆ పోనీలే ఎంత వస్తే అంత 5 పిల్లలకి మనము ఇచ్చేద్దాము అని అనుకున్నాను. వాళ్ళ కోసమన్నా కాస్త ఎక్కువ కనుక సంపాదించగలిగితే, ఓ 20,000 or 30,000 ఇలా కాకుండా కాస్త 2-3 లక్షల వరకు వాళ్ళందరికీ కొంచెం మంచి మంచి పుస్తకాలు అవి కూడా కొనివ్వచ్చు, ఇంకొంచెం బాగా చదివించవచ్చు, ఇంకో ఇద్దరినన్నా చదివించవచ్చు అని ఇలా నేనేమో అనుకున్నాను. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, అప్పటి వరకు ఏమాత్రం ఆశ లేదు. ఆశ అంటే ఇప్పుడు కూడా ఆశ ఏంటి, ఏదో మనం ఏదో బిల్డింగ్లు బొలరీలు కొనేసుకోవాలని కాదు, అరే ఇంకొకళ్ళు, ఒక చిన్న థాట్ ప్రాసెస్ మారింది అప్పుడే. అప్పటి వరకు అసలు నేను ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్లో నేను క్రాస్ అవుతానని కూడా అనుకోలే. తీరా క్రాస్ అయిన తర్వాత ఆ రోజుతో టైం అయిపోయిందని చెప్పి ఇంటికి పంపించేశారు, ఏది ఒక 2-3 క్వశ్చన్లు అయిన తర్వాత. నెక్స్ట్ రోజుకి ఆ రోజు రాత్రి ఉన్న టెన్షన్ మీరు గమనించాలి. అర్జెంటుగా మా నాన్నకి పిల్లలకి ఫోన్ చేసి మీరు వచ్చేయండి అర్జెంటుగా అని చెప్పి వాళ్ళని కూడా పిలిచేసి, ఆ రోజు రాత్రి ఎంతెంత, అసలు నేను నిజంగా జీకే పుస్తకాలు అంత కనుక చదువుకుంటే నేను ఏ కలెక్టర్ అయిపోయేదాన్నేమో అనిపించింది. సరే ఓవర్ నైట్లో ఏది అంత స్పూన్తో కుక్కేసినట్టు ఏమీ జరగదు కాబట్టి అలా ఏం జరగలేదు. సరే నెక్స్ట్ రోజు పొద్దునకి మా ఆడపడుచు పిల్లలు వాళ్ళు కూడా మేము కూడా వస్తాము ప్లీజ్ ప్లీజ్ అని అంటే సరే అని చెప్పి వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాము. ఆ అమ్మాయి సడన్గా ఏదో చిన్న గోడకు కొట్టుకుని మొత్తానికి ఏదో స్లిప్ అయిందో ఏదో రాయి కొట్టుకుందో ఏదో మొత్తానికి బొటన వేలు కొద్దిగా చితికింది. అమ్మో ఆ ఆడపడుచు కూతురు పాపం చిన్నపిల్ల ఏమవుతుందో అని చెప్పి నిద్ర లేదు ఆ టెన్షను అది ఇది అనేసరికి చాలా అసలు విపరీతమైన టెన్షను, అటు ఆ టెన్షన్ ఈ టెన్షను మొత్తానికి ఇంత మెస్లో నెక్స్ట్ రోజు పొద్దున హాట్ సీట్లో కూర్చున్నాం. కూర్చున్న దగ్గర నుంచి వణుకున్నదండి, మీరు నమ్మరు, ఇట్ వాజ్ ఎ ఫ్లాప్ షో, ఇట్ వాజ్ ఎ డడ్ చెప్పాలంటే. అసలు ఏమాత్రం సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు, చిన్న చిన్న వాటికి కూడాను లైఫ్ లైన్స్ వాడేసి, పైగా కోఆర్డినేషన్ అది ఎలా ఉంటుందంటే ఒక్కళ్ళే అనుకోండి ఏదో ఒకటి ధైర్య సాహస లక్ష్మి అని చెప్పేయచ్చు, ఇక్కడేంటి టైం అయిపోతూ ఉంటుంది, క్లాక్ తిరుగుతూ ఉంటుంది, ఒకళ్ళేమో అవునని ఒకళ్ళు కాదని మేము ఇద్దరం ఇట్లా అనుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నువ్వు చెప్పిందే కరెక్ట్ ఏమో లేదు నాకు తెలియట్లేదేమో, నేను టెన్షన్లో ఉన్నాను కదా మేబీ నేను కరెక్ట్గా చెప్పట్లేదేమో అని అనుకుంటూ ఇలా మొత్తానికి మేము డిస్కషన్లో ఆ టైం వెళ్ళిపోవడంలో మొత్తానికి 10,000 వెనక్కి తిరిగి వచ్చాం. 1.6 వెళ్ళాము, 3.2 వెళుతూ, అంటే అక్కడ ఇంకో లాక్ ఉంటుంది కదా, 3.2 అనేది ఇంకా మినిమం అమౌంట్కే వెళ్ళే క్వశ్చన్, అప్పుడు విసాడ రాంగ్ ఆన్సర్ తప్పు ఆన్సర్ చెప్పడం వల్ల మళ్ళీ మొత్తం టబేలు మన కింద పడిపోయి 10,000 వచ్చేసాం. ఇక్కడ గమనించాల్సిన విషయం 2 ఉన్నాయి, అవి ఏంటో నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మై ఇన్ మీడియా మరియు శ్రీకృష్ణ సంయుక్తంగా సమర్పించిన కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి
శ్రీకృష్ణ సాయి శిల్ప పాడిన ఊహలో మది ఉయ్యాల పాట.
తొలిసారి చూశాక మనసు కోరింది ఎందుకో అనుకున్నా, నిన్ను కలుసుకున్నాక అప్పుడు తెలిసింది నీవు నాకని సరిజోడని. కథ కళి ఆడింది ఏ మహిమ నీకుంది
అది నాకు తెలియంది,
ఏ మాయలోనో నన్ను పడవేసింది ప్రేమాయను ఏ మాయను తెలిసేదిలా సొగసు బాగుంది
ఏమంత నచ్చింది,
నీలేత పరువాల వల వేసింది నీ జంట కోరింది
ఆ రోజు ముందుంది,
ఆ పండగ ఎప్పుడంటూ వయసడిగింది నీవే చెలి యాజాబిలి చేరేది
చూసాక మనసు కోరింది ఎందుకు అనుకున్నా,
మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి క్విట్ అయిన తర్వాత నాకు అర్థమైన విషయాలు రెండు, కానీ ఇది క్షణక్షణానికి మారిపోతూ ఉంది. ఫ్లిప్ ఫ్లాప్, కాయిన్కి రెండు సైడ్స్ ఉన్నట్టు నిమిషానికి ఒకసారి అసలు నేను ఎందుకు బాధపడుతున్నాను. ఫస్ట్ పాయింట్, అంత పెద్ద సెలబ్రిటీ, స్టార్ సెలబ్రిటీ నాగార్జున, తనతో ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ గడపడానికి మనకి ఛాన్స్ దొరకడమే చాలా కష్టమైన విషయం. సో అలా దొరికింది. పాయింట్ నెంబర్ 1, కోట్లాది మంది చూసే ఒక ఛానల్లో ప్రైమ్ టైంలో మనం అంతంత సేపు కనపడ్డాం. పాయింట్ నెంబర్ 2, నేనేమన్నా లిరిక్స్ రాస్తాను, లేకపోతే ఏదైనా సాంగ్స్ కంపోజ్ చేస్తాను, లేకపోతే నేను ఏదైనా ఒక అంటే ఐ మీన్ నా టాలెంట్ ఏంటి అని షోకేస్ చేయడానికి ఇంట్రడక్షన్ చెప్తారు కదా ముందు, ఈ షోకి ముందు మామూలుగా ఫలానా చేస్తున్నారు ఫలానా చేస్తున్నారని, ఆ ఇంట్రడక్షన్లో నేను కనపడ్డాను, నా గురించి చాలామందికి తెలిసింది. అప్పటి వరకు తెలియని వాళ్ళు కూడా మామూలుగా ఆటోలో వెళ్తున్నప్పుడు మీరు మొన్న ఈ మధ్య అందులో వచ్చారు కదా అని అడిగారు. ఏ ఇది చాలదా, సరిపోతుంది, ఓ 10,000, ఓకే 10,000 అన్నా వచ్చినాయి కదా. స్టేజ్ మీద పిన్నేసిస్తేనే గొప్ప. అలాంటిది నాగార్జున చేతుల మీదుగా అంతసేపు కూర్చుని మాట్లాడి తనతో జోకులు వేసుకుంటూ మా గురించి నాగార్జునకి, తనకు అది గుర్తుండాలని లేదు ఆబ్వియస్లీ, క్వైట్ ఆబ్వియస్ రీజన్స్, తను ప్రతి ఒక ఎపిసోడ్లో ప్రతి వాళ్ళతో మాట్లాడుతుంటాడు కాబట్టి గుర్తుండాలని లేదు, కానీ ఆ కాస్త టైం అయినా సరే మాతో ఎక్స్క్లూజివ్గా గడిపాడు కదా ఆ 10 మంది, అలా కాకుండా. సో ఇన్ని విధాలుగా చూసుకుంటే కనుక ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్గా కనపడ్డాయి. ఇది కేవలం ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా లేదండి, ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఎంత బాధేసిందంటే ఏడుపే అన్నమాట. ఇంకా ఏదో అసలు దాన్ని ఏమంటారు, దుర్యోధనుడు కనుక అంటే ఈ పోలిక కరెక్ట్ కదో నాకు తెలీదు బట్ చెప్తున్నాను, దుర్యోధనుడు మాయసభలో జారి పడిపోయిన తర్వాత అలాగ వచ్చేసి ఛా నేను ఎందుకు వెళ్ళాలి, వెళ్ళి తిని పో, అక్కడ అంతసేపు నేను ఎందుకు నిలబడాలి, నిలబడి తిని పో, ఆ గోడ వైపుకి ఎందుకు వెళ్ళాలి, ఆ సరస్సులో కాలు ఎందుకు పెట్టాలి, అది ఇది అయినా సరే అది కూడా జరిగింది పో, ద్రౌపది ఎందుకు నన్ను చూడాలి, చూసింది పో, ఎందుకు నవ్వాలి, అది నా ఇదనమాట. ఇంకా ఈ లింక్ 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 కంప్లీట్గా ఏంటంటే ఎవరితో మాట్లాడకుండా ఫోన్లు చేయకుండా ఎవరన్నా ఫోన్ చేసి ఎంత గెలుచుకున్నారనగానే ఒక రకమైన బీపీ, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ ఇన్ని రకాలు వచ్చేసేవి. ఎంత బాధేసేదంటే ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అసలు సెలెక్ట్ అయినట్టు ఎవరికి చెప్పలేదు, తెలిసిన 4-5 కూడాను ఏమైంది ఏమైంది అంటే ఏమీ కాలేదు ఓకే అని చెప్పేసి ఫోన్ పెట్టేయడం. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అని మళ్ళీ నాకే అనిపించేది. నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే చెప్తున్నాను కదా ఫ్లిప్ ఫ్లాప్ అనమాట, ఒక క్షణం ఇలా ఒక క్షణం అలా. ఆ టైంలో పాపం మా పెద్దబావ గారు, ఆయన అసలు నువ్వు అసలు ఎందుకు బాధపడుతున్నావు నీకన్నా తెలుసా అనుకుంటూ ఆయన పాపం చాలా కష్టాలు పడ్డారు. సో ఆయన విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి దానికన్నా ఇదేమన్నా ఇదా, ఇది లాటరీ లాంటిది, వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే, ఇప్పుడు ఇది ఆట రైట్, రియాలిటీ షో, ఆటలో ఎవరో ఒకళ్ళు గెలవాలి ఒకళ్ళు ఓడాలి అని చెప్పి ఇంకా దాని గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పుడు క్రికెట్లో బౌలర్ ఎప్పుడైనా సరే బౌన్సర్ వేయడానికే ట్రై చేస్తాడు, బాడీ లెంత్ వేయడానికి ట్రై చేస్తాడు, ఏంటి మన ఒంటికి ఎక్కువ తగలాలి బ్యాట్కి తగలకుండా మనం ఏదో రిటైర్డ్ హర్ట్ టైప్లో వెళ్ళిపోవాలన్నట్టుగానే ఇది వరకు వెస్టిండీస్ వాళ్ళు ఇలాగే వేసేవాళ్ళు. అంత మాత్రం చేత అయితే నువ్వు కొట్టగలిగితే కొడతావు, లేదంటే కనుక వెళ్ళిపోతావు. దానివల్ల లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కాదు కదా. ఇప్పుడు మీరేం రోడ్డు మీద లేరు కదా, ఇద్దరు ఏదో చిరుద్యోగాలు చేసుకుంటున్నారు కదా, మరి ఇంకేంటి నీకు ప్రాబ్లము? అసలు ఎంతటి కష్టతరం నుంచి నేను బయటపడ్డాను, నేను మామూలుగా నా కండిషన్స్ నా క్రైటీరియాని బట్టి చూసుకుంటే అసలు ఇంతకన్నా అసలు ఏమాత్రం కొంచెం కూడా సక్సెస్ లేని వాళ్ళు, కొంచెం కూడా ఫైనాన్షియల్లీ స్టేబుల్ లేని వాళ్ళు, కొంచెం కూడా ఎటువంటి ఫేమ్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు ఆ ఫాస్టెస్ట్ ఫింగర్లో వచ్చి అక్కడ జస్ట్ కొంచెం అలా ఒక చిన్న వీచికలాగా కనపడాలని అనుకున్న వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అసలు అంటే ప్రతి ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు మీరేం రోడ్డు మీద ఏం లేరు కదా, ఎందుకు మీరు ఇంతలా అసలు బాధపడుతున్నారు, ఎస్పెషల్లీ నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పి మొత్తం అంతా కూర్చోబెట్టి ఆల్మోస్ట్ రోజులో ఒక 2-3 సార్లు ఖచ్చితంగా ఫోన్ చేసి ఏంటి ఎలా ఉన్నావు ఏంటి అని అడిగి మరీ పాపం నన్ను ఒక మళ్ళీ ఓకే పర్వాలేదు ఏమీ కొంపలు అంటుకుపోలేదు, జస్ట్ ఒక చిన్న విషయం జరిగింది అంతే, అది సక్సెస్ అవ్వలేదు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి ఏడాది తరబడి మొత్తం అంతా ఫెయిల్ అయిపోయి అసలు ఇంకా వేస్ట్ అయిపోయిన సందర్భం అయితే కాదు కదా ఇది అని ఇంకా ఇలా మొత్తానికి ఇంతగా అసలు ఇది వేస్ట్, ఈ విషయం గురించి బాధపడటం వేస్ట్ అనే స్టేజ్కి తీసుకొచ్చి వదిలేశారు నన్ను. అమ్మయ్యా అనుకున్నాను అప్పుడు. ఇప్పటికి కూడా ఇంగ్లీష్ కానీ లేకపోతే తెలుగు కానీ హిందీ కానీ ఏ భాషలో ఎంఏకే వచ్చినా కేబీసీ వచ్చినా ఒకసారి ఒక చిన్న బాధ వేస్తుంది, అది మాత్రం ఏంటో మరి పోవట్లేదు. బట్ ఇది వరకుతో పోలిస్తే ఫార్ బెటర్ అనుకోండి, కానీ ఇంకా కొంచెం ఇదైతే ఉన్నది. సో ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా నాలాగా మీరు అంటే ప్రతిసారి నేను సూపరు మీరు నాలాగే ఉండండి అని, రాహుల్ ద్రావిడ్ లాగా మీరు నాలాగే ఉండండి, పొగాకు దూరంగా ఉండండి అని చెప్పడమే కాకుండా నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, అవి మీరు కవరప్ చేసుకోండి, నేను ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి అని చెప్పడమే నా ఉద్దేశం. సో ఇలా పాస్ట్ని డ్వెల్ చేసుకుంటూ గతాన్ని ఎలాగా నెమరు వేసుకుంటూ ఇంకా బాధపడుతూ ఉండే కన్నా కూడా అట్లీస్ట్ దాని నుంచి పాఠం నేర్చుకుని ఈసారి ఇలాంటిది వస్తే మనం ఎలా ఉండాలి, ఇలాంటి బౌన్సర్ లాంటి క్వశ్చన్స్, అసలు అవి బౌన్సర్స్ కాదు అవి డెడ్ బాల్స్ కానీ చేయలేకపోయాం, ఓకే గుడ్ ఫైన్, టెన్షన్ పడ్డాం, ఈ టెన్షన్ ఓవర్కమ్ చేయడానికి ఏం చేయొచ్చు. అదొకటని కాదు, ఎంఈకే అనేది చాలా చిన్న విషయం, ఒక సెలబ్రిటీని కలిసాం ఓకే గుడ్, కానీ నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు రేపు పొద్దున ఎవరైనా స్టేజ్ మీద మాట్లాడమంటారు లేకపోతే ఏదైనా ఒక పెద్ద డెలిగేట్స్తో మీరు ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన ఒక పరిస్థితి వస్తుంది, అప్పుడు ఏంటి, ఎలా మీరు దాన్ని ట్యాకిల్ చేస్తారు, అప్పుడు కూడా ఇదే స్టేజ్ ఫియర్ ఉంటుందా? సపోజ్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మీరు ఏదో ఒక మంచి ఒక ఇన్నోవేషన్ చేశారు, ఆ విషయం మీద మోదీ మిమ్మల్ని అప్రిషియేట్ చేసి ఆయన రమ్మని చెప్పారు, ఆయన మీ అంటే మీ అభిప్రాయాన్ని పంచుకోండి, మీరు నాకు దీనికి సంబంధించి మొత్తం మీరు డెమో ఇవ్వండి అని అడిగారు, అప్పుడు ఇలాగే ఉండకుండా ఓకే ఈ పాయింట్స్ మనం మాట్లాడాలి ఇది అని చెప్పి ముందు ప్రిపేర్ అయ్యి కొంచెం ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి చక్కగా మాట్లాడగల నైపుణ్యాన్ని కనుక మనం పెంపొందించుకుంటే పాస్ట్ ఫెయిల్యూర్ అనేది ఇట్ విల్ నెవర్ బీ ఎ ఫ్యూచర్ ఫెయిల్యూర్, అంతే కదా. సో అలాంటి ఒక గతాన్ని వదిలేయండి, ఆ పాఠాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి, నేను అది చేయలేకపోయాను ఇప్పుడిప్పుడే నేను దాన్ని ఓవర్కమ్ చేస్తున్నాను. సో మీరు మీలో కూడా నాలాంటి వాళ్ళు ఉంటే కనుక దయచేసి అలాంటివి ఓవర్కమ్ చేయండి అని చెప్పడమే నా ఉద్దేశం. దీని గురించి ఇంకా బోలెడన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
చండీరాణి చిత్రం తెలుగు తమిళ హిందీ భాషల్లో నిర్మించారు. తొలి తెలుగు మహిళా దర్శకురాలు భానుమతి గారే. భానుమతి గారికి ఇష్టమైన పాటల్లో ఈ పాట ప్రముఖం. ఓ తారక ఓ జాబిలి పాట మొదట్లో వచ్చే సాకిలో నవ్వులేల అనే పదం వద్ద మంత్రస్థాయిలో వినిపించిన ఘంటసాల గడపరిమళాన్ని జ్ఞాపకాల దొంతర్లతో అనుభూతిపరంగా ఆవహింపచేసుకోగలిగితే శరీరం రోమాంచితమైపోతుంది.
ఎనో విధిలోనే तारा कुमारी दरी जेर नौ ना ये चंद मामा మనోగాథ నీతో నివేదించలేను నివేదించకున్నా జీవించలేను
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇలాగా గతాన్ని మర్చిపోయి అందులో పాఠాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలనే విషయం మీద నేను మాట్లాడుతున్నాను కదా. అసలు మనం గతాన్ని మార్చలేం, ఆ విషయము మనకు కూడా తెలుసు, బట్ స్టిల్ మార్చలేమని తెలిసి కూడా దాని గురించి ఆలోచిస్తుంటాం కదా, అదే మన బలహీనత. అండ్ టైం అనేది టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అంటారు, అది మనం ఆపలేం. వెళ్ళిపోయిన ఒక క్షణాన్ని కూడా అసలు మనం వెనక్కి తీసుకురాలేం. దీనికి సంబంధించే ఒక గ్రీకు తత్వవేత్త జీనో అనే ఆయన ఒక మాట చెప్పారు, ఒకే నదిలో రెండుసార్లు కాలు పెట్టలేవు అని. అంటే ఎలాగో ఒకసారి గట్టెక్కి మళ్ళీ దిగి మళ్ళీ రావచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఒకసారి మనము నీళ్లలో కాలు పెడతాం కదా, ఆ తర్వాత కాలు తీసి మళ్ళీ పెట్టినప్పుడు ఆ ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. అదే నీళ్ల మీద మనం మళ్ళీ కాలు పెట్టలేం, పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తుంది. అలాగే టైం కూడా అంతే, ఒకసారి వెళ్ళిపోయిన క్షణం మళ్ళీ రాదు. సో లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అని చెప్పేది ఇందుకనే. పాత ఏదో గతాన్ని తలుచుకుని అలాగ బాధపడుతూ ఉండిపోయే కన్నా ఒకసారి పాలు కింద పడిపోయినాయి అనుకోండి, సపోజ్ దాన్ని మళ్ళీ మనం ఎంత ఏడ్చినా ఒక చుక్క కూడా కింద మళ్ళీ అసలు మనకి తీసుకోలేం మనం. నాకు ఇప్పటికీ గుర్తు, చిన్నప్పుడు ఎప్పుడు అంటే ఒక రూపాయి నాణ్యాన్ని ఇచ్చారు, కుల్ఫీ కొనుక్కో అని. మా ఇల్లు కొంచెం ఏంటంటే బాగా అసలు ఏకాంతపురం టైప్లో ఉండేది అప్పట్లో, అసలు ఎక్కడ జనాలే జనారణ్యంలో ఉండేది కాదు, బాగా మొత్తం అంతా ముళ్ళ కంపలు చెట్లు అలా ఉండేది. అయితే అక్కడంతా నల్లరేగడి మట్టి, వర్షం పడిన ఒక 5-6 రోజులకి మొత్తం అంతా ఎండిపోయి ఇలా బీటలు వారుతుంది చూసారా, అలా బీటలు వారింది. సరే ఇది ఎలాగైనా ఇవాళ కుల్ఫీ కొనుక్కోవాలనుకుంటూ అలాగా హ్యాపీగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళుతున్న దాన్ని కాస్త ఆ రూపాయి ఆ పగులు ఉంటుంది కదా ఆ పగులు లోపలికి పడిపోయింది. ఇంకా అసలు అయ్యో లేదు అయ్యో లేదు, ఇచ్చిన 1 రూపాయి ఇలా అయిపోయింది అని ఎంతసేపు బాధపడ్డానో నాకు తెలుసు. సో ఇలా ఒకసారి ఆ రూపాయి పోయిన తర్వాత ఇంకా నేను దాని గురించి ఏడ్చిన పెద్ద అసలు యూజ్ లేదు, కానీ అంత చిన్నప్పుడు తెలియదు, ఇప్పటికే తెలియట్లేదు, ఇంకా అంత చిన్నప్పుడు ఏం తెలుస్తుంది. కానీ సో పరీక్ష సరిగ్గా రాయకపోయినా, ఇంటర్వ్యూ సరిగ్గా చేయకపోయినా, టైంకి ట్రైన్ ఎక్కకుండా మిస్ అయిపోయినా, అసలు ఒక అవకాశం ఏదైనా ఉంటే జారిపోయిందంటే అసలు మళ్ళీ అది రాదు. దురదృష్టం అంట తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుందిట, అదృష్టం మాత్రం ఒక్కసారి కొట్టి సైడ్ అయిపోతుంది. ఆ ఒక్కసారి మనం తలుపు తీయకపోతే యూ హ్యావ్ మిస్ ద ఛాన్స్. దురదృష్టం అలా కాదు, తీసే వరకు కొడుతూనే ఉంటుంది అది. సో మనము ఇంకా వాటి గురించి తలుచుకుని అబ్బా ఇందాక తలుపు కొట్టింది లక్కే ఖచ్చితంగా అనవసరంగా నేను తలుపు తీయలేదని మీరు ఎంత బాధపడ్డా ఇంకా దానికి అసలు ప్రయోజనమే ఉండదు. అలా అని చెప్పి బాధపడితే ఎలాగూ పెద్దంత యూజ్ లేదు కదా అని చెప్పి మర్చి ఇంకా అసలు మనం అసలు ఏమాత్రం టేక్ ఇట్ ఈజీగా ఉండాలా, అస్సలు ఉండకూడదు, అది ఇంకా ప్రమాదకరం. గతం గురించి జ్ఞాపకం ఏం లేకుండా తుడిచేసుకోవాల్సిన పని అసలు లేనే లేదు. సింపుల్గా చెప్పాలంటే గతంలో జరిగిన సంఘటన చెప్పిన పాఠాన్ని మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాని గురించి బాధపడటం మానేయాలి. దీనికి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, భార్య పుట్టినరోజును గుర్తుపెట్టుకుని పుట్టిన సంవత్సరాన్ని గనక మర్చిపోతే జీవితం చాలా సుఖంగా ప్రశాంతంగా ఉంటుందట. అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ హస్బెండ్. ఏదో ఇది మన జబర్దస్త్లో ఆది పంచుల్లాగా ఓన్లీ అమ్మాయిల ఏజ్కి మాత్రమే వర్తించేది కాదు, భర్త అయినా అంతే కదా. అమ్మో 70 ఏళ్ళు వచ్చేసినాయి, 60 ఏళ్ళు వచ్చేసినాయి అనుకోకుండా కేవలం పుట్టినరోజుని గుర్తుపెట్టుకుని ఆ రోజు సంతోషంగా గడపడానికి, అంటే ఆ రోజు మనం ఏదైనా తనకు కొంచెం స్పెషల్గా చేసామనుకోండి, అది చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేగాని ఇవాళకి 70 ఏళ్ళు వచ్చినాయి ఏం చేసామని అన్నట్టుగా ఉన్నారనుకోండి, పాపం మా భర్తకే సంతోషం ఉండదు, ఈవిడకి ఉండదు, అదనమాట పరిస్థితి. సో అట్లా అయితే ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే ఇన్సిడెంట్ని నేర్పించిన పాఠాన్ని గుర్తుపెట్టుకుని ఆ ఇన్సిడెంట్ ఇచ్చినటువంటి చేదు అనుభవాన్ని కనుక మర్చిపోతే అంతే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎంఏకే కాదు, సరే పక్కన పెట్టేయండి, నా ఇన్సిడెంట్ పక్కన పెట్టేటప్పుడు కొంచెం జనరలైజ్ చేసి మాట్లాడదాం. ఒక స్టేజ్ మీద మీరు ఏదైనా ఒకటి మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడలేక ఫంబుల్ అయ్యారు మీరు, జనమేమో ఎప్పుడు దిగుతాడో బాబు అన్నట్టుగా చూస్తున్నారు. ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత ఎవరు అసలు కనీసం చప్పట్లు కాదు కదా, అప్లాస్ కాదు కదా, కనీసం ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తున్నారు కాబట్టి ఎవరూ ఏమీ రియాక్షన్ కూడా లేదు. ఎందుకు ఇలా జరిగింది అనేది మనము సమీక్షించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో అప్పుడు ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని, ఎందుకు నేను ఫంబుల్ అయ్యాను, ఇంట్లో రిహార్సల్ చేసుకోవాల్సిందా, లేకపోతే స్టేజ్ మీద ఎవరి పేర్లనో నేను చెప్పడం మర్చిపోయానా, సో ఈసారి ఆ లిస్టో ఆ ఇన్విటేషనో మన దగ్గర పెట్టుకుని కాస్త మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో ఏటో చూస్తున్నట్టుగా అది కూడా ఒకసారి చూసి అప్పుడు చెప్పాల్సిందా, లేకపోతే చాలా ఎక్కువసేపు మాట్లాడాను దీన్ని కట్ షార్ట్ చేయాల్సిందా, ఇలాంటి ఏమైనా పాయింట్స్ తట్టినప్పుడు వాటన్నిటిని రాసి పెట్టుకుని నెక్స్ట్ టైం మనకి ఇలాగే స్టేజ్ మీద మాట్లాడాల్సిన అవకాశమో అవసరమో వచ్చినప్పుడు ఈ చెక్ లిస్ట్ తోటి ఒకసారి అన్ని సరి చూసుకుని, అసలు ఎందుకు ఈ సభకి మనల్ని పిలిచారు, ఆ మెయిన్ మోటో ఏంటి, అసలు మనం వెళ్ళాలా వద్దా అనేది చూసుకుని అది నిజంగా మనం వెళ్ళాల్సింది అని అనుకున్నప్పుడు ఫంబుల్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఒకసారి చూసుకుని మాట్లాడితే సరిపోతుంది. ఇలా కాకుండా ఇందాక నేను చెప్పాను చూసారా, అసలు నేను ఎంఏకేకి ఎందుకు సెలెక్ట్ అవ్వాలి, అయితేని పో, ఫాస్టెస్ట్ ఫింగర్లో నేను ముందే ఎందుకు వెళ్ళా అన్న టైప్లో అసలు వీళ్ళు నన్ను సభకు ఎందుకు పిలిచారు, పిలిచారే పో, నేను ఎందుకు వెళ్ళాలి, వెళ్ళానే పో, ఇంతసేపు ఎందుకు, ఇవన్నీ మనము ఈ పోస్ట్ మార్టం చేస్తూ ఉంటే కనుక మనం ఎప్పటికీ అసలు కనీసం ఎదగడం కాదు కదా, ఇంకోసారి ఎవరైనా సభకి పిలుస్తారన్నా మనమే ముందు వెనక్కి పారిపోతాం. సో ఇవన్నిటిని ఎరేస్ చేసి జస్ట్ గో విత్ ద ఫ్లో, ఆ ఇన్సిడెంట్ తాలూకు లెసన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ చెక్ లిస్ట్ పెట్టుకుని హ్యాపీగా మాట్లాడేయండి. అండ్ ఇలాంటి వాటిల్లో ఎస్పెషల్లీ షేర్ మార్కెటో లేకపోతే ఏదైనా లాటరీ టికెట్సో ఇలాంటివి ఉంటాయి చూసారా, అవి ఇంకా మరీ అసలు ఏదో పాయింట్ టు పాయింట్ ఏదో మన కోసమే అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే రేటు పెరుగుతున్నప్పుడు షేరు కొని నెక్స్ట్ రోజుని మనం సపోజ్ మనం ఏదైనా షేర్ కొందాం అనుకుంటున్నాం, మనం కొంటున్నప్పుడు షేర్ రేటు బాగా పెరుగుతుంది, ఓకే ఎలాగో పెరుగుతుంది కదా అని చెప్పి నెక్స్ట్ రోజు మనం దాన్ని అమ్మబోతుంటే అప్పటికి తగ్గిపోతుంది. విసుగొచ్చి అమ్మేసిన మనం అసలు ఇదేంటి మనకు అవ్వట్లేదు అని చెప్పి మనం అమ్మేసాం అనుకోండి, ద వెరీ నెక్స్ట్ మూమెంట్ షేరు మళ్ళీ పెరుగుతుంది. చిచ్చి అమ్మకుండా ఉండాల్సింది కొనకుండా ఉండాల్సింది అంటూ కూర్చుంటే మనకు బాధ తప్ప ఇంకేం ఉండదు, అది ఒక గ్యాంబ్లింగ్. సో ఆ గ్యాంబ్లింగ్లో ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. సో దాన్ని మనం ప్రెడిక్ట్ చేసి ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుంది, దీంట్లో మన టాలెంట్కో లేకపోతే మన తెలివితేటలకు అసలు ఎటువంటి పనే ఉండదు, ఇట్స్ జస్ట్ గ్యాంబ్లింగ్, లక్ మాత్రమే. మనకి ఇంతే ప్రాప్తం అనుకోవాలి వదిలేయాలి అంతే తప్ప. షేర్లు చాలా దారుణమైన విషయం. అండ్ ఇంకోటి యాక్సిడెంట్స్, అసలు ఇప్పటి నుంచి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, బ్రేక్స్ అవి కరెక్ట్గా పనిచేస్తున్నాయి ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవాలి అని అనుకోవాలి తప్ప, యాక్సిడెంట్ గురించి అలా ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు ఎప్పుడు జరగంది, నాకే ఎందుకు ఇప్పుడు ఇలా జరిగింది అని వరి అవుతూ కూర్చుంటే ఇంక అసలు బండి మనము ముట్టుకొని కూడా ముట్టుకోలేం. అండ్ ఇది నా వీక్నెస్ కూడాను, ఒక్కసారి పొరపాటున ఒకటి జరిగింది ఇంకా తర్వాత నుంచి అసలు బండి ముట్టుకోవాలంటేనే టెన్షన్ టెన్షన్గా ఉంటుంది, ఇంతవరకు తర్వాత నేను మళ్ళీ బండి ముట్టుకోలేదు. ఎప్పుడు అనుకుంటాను గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి మనం బాగా రిహార్సల్ చేసి మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కాలి అని, స్టిల్ కుదరట్లా. సో ఇలా చాలా చాలా విషయాలు ఉంటాయి, క్రైటీరియా ఒకటని కాదు ఏ విషయంగా చూసుకున్నా కూడా, అంటే మరి ఇదే రోడ్డు మీద 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నా, ఎప్పుడు లేనిది వాడు జరిగింది అని అంటే, మేబీ లా ఆఫ్ యావరేజ్ ప్రకారం చూసుకుంటే ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఏమైనా జరుగుతుంది, కాబట్టి అప్పటివరకు నేను సేఫ్ కదా. బండి సరిగ్గా పెట్టుకుంటే అది కూడా జరగకపోవచ్చు. సో బెటర్ నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనుకుని ఊరుకుంటే అది బెస్ట్ ఏమో. కానీ అసలు ఇంకా అసలు అమ్మో వద్దు, ఇలాంటి రోడ్లో అసలు ఇలా వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు, అసలు నేను ఇంకోసారి అసలు ఈ రోడ్లోనే వెళ్ళను ఇలా అనుకుంటే మటుకు అసలు ఏమీ చేయలేం. ఈ విషయంలో నేను మాత్రం ఇంకా చాలా మారాలి. సో మీరు కూడా అలాంటి నాలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంటుగా మారండి. లేదు మామూలుగా కూడాను అసలు గతాన్ని తలుచుకుని ఆ రోడ్ నుంచి వెళ్ళను అటువైపు నుంచి వెళ్ళను అనకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు, చెక్లిస్ట్ పెట్టుకుంటాయి. దీని గురించి ఇంకా చాలా విషయాలు నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో పాస్ట్ని తలుచుకుంటూ అలాగ ఉండిపోకుండా సాధ్యమైనంత వరకు ముందరకు వచ్చేయాలి. బట్ ఆ పాఠాన్ని మాత్రం మన లైఫ్లో తర్వాత ఏదైతే ఇన్సిడెంట్స్ వస్తాయో వాటికి దీన్ని అన్వయించుకోవాలని చెప్పాను కదా. మామూలుగా మన రిలేటివ్స్ తోటో లేకపోతే పార్ట్నర్ తోటో లేకపోతే ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ తోటో చాలా చాలా గొడవలు వస్తూ ఉంటాయి. నేను అంతకుముందు గతంలో వాడికి అంత చేశాను ఇంత చేశాను అనుకుంటూ కూర్చోవడం వేస్ట్, జస్ట్ వెళ్ళిపోవాలంతే. దీనికి ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని కూడా నేను మీకు చెప్తాను. ఒక బిజినెస్ మ్యాన్ తన దగ్గర పనిచేసేవాడిని బాగా చూసుకున్నాడు, ఓకే అంతా బాగానే ఉంది. ఆ తర్వాత వాళ్ళ కాంపిటీటర్ ఒక అతను ఇంకొంచెం ఎక్కువ శాలరీ ఇస్తానని చెప్పి తనని అక్కడికి అబ్జర్వ్ చేసుకున్నాడు. ఈ బిజినెస్ మ్యాను ఆ పనివాడిని పిలిచి, నన్ను నీకు అంత చేశాను ఇంత చేశాను, నువ్వు నా దగ్గర పని మానేసి కాంపిటీటర్ దగ్గరికి ఎట్లా వెళ్తావు అసలు అని చెప్పి పోట్లాటేసుకున్నాడు. అప్పుడు ఆ ఎంప్లాయీ అన్నాడు, మీరేం నాకు ఊరికినే చేశారా ఏంటి, నేను ఎంత అంకిత భావంతో రాత్రనక పగలనక పనిచేస్తే మీరు నన్ను జీతం ఇచ్చి పెట్టుకున్నారు, ఈరోజు మీకంటే ఆయన ఎక్కువ ఇస్తానన్నాడు వెళ్ళిపోతున్నాను అని ఆన్సర్ చెప్పాడు. ఈ ఆన్సర్ని తట్టుకోలేక ఆ బిజినెస్ మ్యాన్ గట్టిగా అరిచేసి గుండెపోటు తెచ్చుకొని కుప్పకూలాడు. నెక్స్ట్ రోజు పాపం ఎక్స్పైర్ అయిపోయాడు. సో పనివాడి కోసం ప్రాణం పోయిందనమాట. పనివాడు అంటే ఇక్కడ ఏదో తను ఏదో చాలా చీప్ అని నేను చెప్పట్లేదు, తన కోపమే తన శత్రువు అన్న మాట ఇక్కడ కరెక్ట్గా వర్తిస్తుంది కదా. వీడు పోతే ఇంకొకటికి ట్రైనింగ్ ఇచ్చి ఇంకోటిని పెట్టుకోవచ్చు. సో అరే నేను ఇంత బాగా చూసుకుంటే కృతజ్ఞుడు వెళ్ళిపోయాడు అన్న ఏదైతే ఆ బాధ ఉందో అది తనకి అంత ప్రాణహాని చేసింది. కొంతమంది నిజంగా తొందరగా వదిలిపెట్టలేరు పాస్ట్ని. దీనికి మనందరికీ తెలిసిన కథ అయినా అది ఉందిగా, ఒక సన్యాసి తన శిష్యుడితో పాటు నది దాటబోతూ ఉంటే ఒక అమ్మాయి వచ్చి నాకు నీళ్ళు అంటే భయము అని రిక్వెస్ట్ చేస్తే ఆ సన్యాసి ఆ అమ్మాయిని భుజాల మీద ఎక్కించుకుని నది అవతల గట్టు మీద దించాడు. సన్యాసి అసలు ఆడవాళ్ళని ముట్టుకోవడం ఏంటి అని చెప్పి శిష్యుడు చాలా మథనపడి ఒక గంట సేపటి తర్వాత తర్జన భర్జన పడి గురువుగారిని అడిగేశాడు. ఆయన చిరునవ్వు నవ్వి, నేను ఆ అమ్మాయిని దింపేసి గంట అయింది, నువ్వు ఇంకా దింపుకోలేదు అన్నాడు. సో ఆ జరిగిన విషయాన్ని పట్టుకొని వేలాడుతుంటే ఇలాగే ఉంటుంది. నిజానికి ఈ మూవీ ఇండస్ట్రీలో కూడా మేరణం జోకర్ 1970 రిలీజ్ అయింది. అది ఫ్లాప్ అయ్యే నాటికి రాజ్ కపూర్కి 46 ఏళ్ళే. మిగతా అతనితో ఉన్న కో యాక్టర్స్ ఎవరైనా సరే, దేవానంద్ కానీ దిలీప్ కుమార్ కానీ, వాళ్ళు ఇంకా హీరో వేషాలు వేస్తూనే ఉన్నారు. సో మనం మాత్రం ఇంకా మేబీ హీరోగా చల్లమేమో అని అనుకుని క్యారెక్టర్ వేషాలు వేసుకుంటూ డైరెక్షన్ చేసుకుంటూ పోయాడు రాజ్ కపూర్. అలాగే గుమ్రాహ్ మూవీలో వేసే నాటికి సుభాష్ గాయకి 31 ఏళ్ళు. అసలు ఆ మూవీ ఆడలేదు కూడా. సో ఇంకా మన యాక్టింగ్ పక్కన పెట్టేద్దాం బాబు అనుకుని డైరెక్టర్ అయిపోయాడు. అంతేందుకు మన వెరీ ఓన్ విశ్వనాథ్ గారు ఎన్నెన్ని మంచి మంచి సినిమాలు తీశారు. డైరెక్టర్గా తన కెరీర్ ముగుస్తోంది అనుకున్న వెంటనే క్యారెక్టర్ యాక్టర్గా అయిపోయారు. అంతేగాని నా తరహా సినిమాలు ఎందుకు ఆడట్లేదు, అసలు నేను చేసేవి ఎందుకు ఆడవు, ఇంకోసారి ట్రై చేద్దామని అలా ఏం చేయలా. ఇలాగే ఇందాక నేను ఒక కోట్ చెప్పాను మీకు గుర్తుందా, హనీ ఐ ఫర్గాట్ టు డక్ అని. ఆ కోట్ ఎందుకు వచ్చిందనేది కూడా నేను చెప్తానని కదా ఇప్పుడు చెప్తాను. విలియం హారిసన్ డెంప్సే అని ఒక ఫేమస్ అమెరికన్ హెవీ వెయిట్ బాక్సర్ ఉండేవాడు. 1919 నుంచి 1926 మధ్య అతను ఒక ఛాంపియన్గా అసలు సూపర్గా ఉన్నాడు, టాప్ కెరీర్లో ఉన్నాడు. 1926 సెప్టెంబర్లో జీన్ టన్నీ అనే ఒక జూనియర్ తోటి తన మ్యాచ్లో ఓడిపోయాడు. దానికి ఆ మ్యాచ్కి ఆల్మోస్ట్ ఒక రికార్డు స్థాయిలో 120,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఓ 10 రౌండ్లు అయిపోయిన తర్వాత అతను తన కాళ్ళ మీద నిలబడి ఉన్నాడు, కానీ మొహం అంతా ఉబ్బిపోయి ఉంది, కళ్ళేమో మూతలు పడుతున్నాయి. సడన్గా తనకు స్ట్రైక్ అయింది, నాకు వయసు మీరిపోయింది, నేను ఇంకా ఛాంపియన్ని కాదు అని. సో ఆ బాక్సింగ్ ఏరీనా ఉంటుంది కదా, అది దిగి తన డ్రెస్సింగ్ రూమ్కేసి వెళుతూ తను చాలా అసలు మొత్తం డస్సిపోయి ఉన్నాడు. తనను చూసి అక్కడ ఉన్న అభిమానులు అందరూ కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. సో డ్రెస్సింగ్ రూమ్లోకి వెళితే అక్కడ తన భార్య ఉంది. హనీ ఐ ఫర్గాట్ టు డక్ అని చెప్పి అప్పుడు చెప్పాడు అనమాట. అంటే తలోంచి దెబ్బను తప్పించుకోవడం అనేది మర్చిపోయాడు తను, ఒక బాక్సర్ అయ్యి ఉండి. అది తర్వాత ఫేమస్ కొటేషన్ అయిపోయింది. సరే ఆ ఓటమి తర్వాత పోనీ రిటైర్ అవుదామా అనుకున్నాడు, కానీ మేము ఇంకోసారి గట్టిగా ట్రై చేస్తే నేను గెలవగలను, అదేదో ఇట్స్ అ బ్యాడ్ ఫేజ్ అంతే అని చెప్పి అనుకున్నాడు. కరెక్ట్గా 7 తర్వాత టన్నీతో ఇంకో మ్యాచ్కి రెడీ అయిపోయాడు. ఈ మధ్యలో చాలా చాలా బాధాకరమైన సంఘటనలు జరిగినాయి తన ఫ్యామిలీలో. తన తమ్ముడు వాళ్ళ ఆవిడ్ని చంపేసి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా సరే 1927 జూలైలో జాక్ షార్కీ అనే అతను ఓడించాడు. సెప్టెంబర్లో జరిగిన ఈ డెంప్సెట్ అన్ని మ్యాచ్కి టికెట్స్ రూపంలో వచ్చిన రెవెన్యూనే $2 మిలియన్. మాఫియా లీడర్ అల్ కపోనే మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నిన్ను గెలిపిస్తాను అని చెప్పినా కూడా డెంప్సే నో అని చెప్పాడు. డెంప్సేకి ఆఫర్ ఇచ్చాడు బట్ నో అని చెప్పేశాడు. సరే ఈ ఆట మ్యాచ్ సందర్భంగా చాలా టెక్నికల్ విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. ఏమైతేనే మొత్తానికి డెంప్సే ఓటమిని అంగీకరించి ఆ పోటీలో నుంచి విరమించుకున్నాడు. ఇక మళ్ళీ కాంపిటీషన్లో పాల్గొందాము అన్న ప్రయత్నం అసలు చేయలేదు. నేను పాస్ని పట్టించుకోను అని పదే పదే ఎవరైనా అంటున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు పట్టించుకుంటారు అని అర్థం అని ఆయనే చెప్పాడు. ఇదేదో మామూలుగా ఆడవారి మాటలకు అర్థాలు వేరేలాగా లేడీస్ అంటేనే ఇలా అని కాదు, ఎవరైనా సరే పాస్ట్ గురించిని అస్సలు పట్టించుకోను అన్నారంటే వాళ్ళు పాస్ట్ని ఎప్పుడు అలా మనసులో పెట్టుకుని ఉంటారు, ఎప్పుడు అలా లింగరాన్ అవుతూ ఉంటుంది అని అర్థం. అలా ఆడుండాల్సింది, ఇలా పంచివ్వాల్సింది అనే ఆలోచన మళ్ళీ చేయలా. తనకి ఇప్పుడున్న రెప్యుటేషన్ నేను ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచించి తన పేరు మీద బ్రాడ్వేలో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. కాలిఫోర్నియాలో ఇంకో హోటల్లో చైర్స్ తీసుకున్నాడు. ప్రైజ్ ఫైట్స్, బాక్సింగ్ ఎగ్జిబిషన్స్ పెట్టి కొన్ని ప్రోడక్ట్స్కి తను మార్కెట్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ మూవీస్లో యాక్ట్ చేస్తూ మొత్తానికి డబ్బులు సంపాదించాడు. వచ్చిన దాంట్లో కొంచెం చారిటీ చేశాడు. 88 ఏళ్ళు ఆల్మోస్ట్ బతికి 1983లో పోయారు. అంటే ఛాంపియన్గా 31st ఇయర్లో రిటైర్ అయ్యి మిగతా 57 ఏళ్ళు ఆ గతాన్ని గురించి, అరే నేను అప్పట్లో అలా ఉండేవాడిని, ఇప్పట్లో ఇలా ఉండేవాడిని అని ఆ విషయం మీదే ఆలోచిస్తూ కూర్చోకుండా ఇంకో రకంగా తన కెరీర్ని మలుచుకున్నాడు. సో మనం కూడా పాస్ట్ని తీసుకోవాలి, ఎంతవరకు మన ఫ్యూచర్ని మలుచుకోవడానికి మాత్రమే, దాని గురించి ఆలోచిస్తూ అలాగే మగ్గిపోవడానికి కాదు. పాస్ట్ని వదిలేయాలి, లెసన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, ప్రజెంట్లో బ్రతకాలి, అంతే. ఏమంటారు? మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి అంటే ఎవరైనా సరే ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇదివరకు ఇట్లా ఉన్నావు కాబట్టి ఇప్పుడు దీనికి మించింది ఇంకోటి లేదు అని చెప్తూ ఉంటారు చాలామంది. మనకి కెరీర్ మారినప్పుడల్లా కూడాను ఆ ఫార్మాట్ కానీ ఆ వర్క్ ఫార్మాట్ కానీ ఏదైనా సరే అన్నీ మారుతూ ఉంటాయి. నేను ఇదివరకు అలా ఎప్పుడు చేయలేదు కాబట్టి నేను చేయను అనడానికి ఉండదు. సో ఎలా అయితే మనకు వస్తుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం ముందు నేర్చుకోవాలి, యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అలా చేస్తూ ఉంటే తప్ప మనము అంటే ఎప్పుడు కూడా ప్రపంచము ఒక యాంగిల్లో మనకి ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక విషయాన్ని చూపిస్తుంది. మనం దాన్ని ఆకళింపు చేసుకొని మన ఓన్ వేలో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసినా కరెక్ట్, ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్ ఉంటుంది, అలాగే చేశారు కదా అని మనము అలా చేయలేం. సో అది పాస్ట్ ఇస్ పాస్ట్ అనుకొని ఫ్యూచర్లోకి వెళ్ళిపోవడమే. ఇదండి ఇవాళ చిత్రం బడారే విచిత్రం. తిరిగి రేపటి చిత్రం బడారే విచిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
హాయ్, నేను మీ సింగర్ సింహ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం December 7, 2017 నాటి ఎపిసోడ్.
Step into modern luxury at Langham in Grandview. Your boutique studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.